भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैरुष्टुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
ముండకోపనిషత్ 3వ అధ్యాయం 2వ ఖండం 4వ మంత్రం.
నాయమాత్మా బలహీనేన లభ్యః న చ ప్రమాదాత్ తపసోవాప్యలింగాత్ ఏతైరుపాయైర్యతతే యస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామ।
ఈ 4వ మంత్రంలో ఎవరి చేత ఈ బ్రహ్మ పొందబడుతుంది, ఎవరు ఈ బ్రహ్మని బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అనే విషయాన్ని అంగిరసుల వారు చెప్తున్నారు. బలహీనేన న లభ్యః అయం ఆత్మా, ఈ ఆత్మ బలహీనులకి లభించదు, బలహీనుల చేత పొందబడదు అని అర్థం, అంటే తెలుసుకోలేరు అని అర్థం. శారీరక బలం కానీ మానసిక బలం కానీ లేకపోతే ఆ వ్యక్తి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారు, శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరం సాధనం, పురుషార్థ సాధనం, ధర్మ సాధనం, అర్థ సాధనం, కామ సాధనం, మోక్ష సాధనం అవి. అందుకని శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి, ఎప్పుడు పరిరక్షణ చేస్తూ ఉండాలి. దానికి శరీరానికి మాత్రమే కాదు మనస్సును కూడా బలంగా పెంచుకోవాలి, బలహీనత ఉండకూడదు. ప్రాపంచకం విషయాల మీద ఆధారపడే మనసు ఎప్పుడూ బలహీనంగా ఉంటుంది. ప్రాపంచక విషయాలైనటువంటి ధనం, పుత్ర మిత్ర బంధు కళత్ర అన్నీ ఇవన్నీ కూడా ప్రాపంచకమైనటువంటివే. ఎంతకాలం మన యొక్క సుఖం కోసం వాళ్ళ మీద ఆధారపడి ఉంటామో అంతకాలం మన మనసు బలహీనంగానే ఉంటుంది. అందుకని ఏం చెప్పాను, ప్రపంచం మీద ఆధారపడటం నుంచి మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. వరల్డ్ డిపెండెన్స్ టు గాడ్ డిపెండెన్స్, దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే మన మనస్సు దృఢతని పొందుతుంది, శక్తిని పొందుతుంది. ఈశ్వరుడి మీద ఆధారపడటం నేర్చుకుంటే, ఎప్పుడైతే ఈశ్వరుడి మీద ఆధారపడతానో అప్పుడు నాకు గురుప్రాప్తి కలుగుతుంది. గురువు ఏం చేస్తారు, శాస్త్రాన్ని చూపిస్తారు. గురువు మీద ఆధారపడిన తర్వాత గురువు చెప్తారు, నా దగ్గరే ఉందయ్యా శాస్త్రం చదువు, నీకు శాస్త్రాన్ని నేను బోధిస్తాను అని చెప్పాలి గురువు. శాస్త్రం బోధిస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్తుంది, నా దగ్గరే ఉంది, నువ్వే ఆత్మస్వరూపానివి, అంతా నీలోనే ఉంది అని చెప్తుంది శాస్త్రం. ఈశ్వర డిపెండెన్స్ టు గురు డిపెండెన్స్ టు శాస్త్ర డిపెండెన్స్ టు సెల్ఫ్ డిపెండెన్స్. సెల్ఫ్ డిపెండెన్స్ ఇస్ నాట్ ఏ డిపెండెన్స్. నా మీద నాను ఆధారపడటం బలహీనత అవుతుందా? నా మీద నేను ఆధారపడటం స్వతంత్రం, అది ఇండిపెండెన్స్ అంటారు, స్వాతంత్ర్యం, ధైర్యంగా ఉండొచ్చు. నేను ఎవరి మీద ఆధారపడవసరం లేదు. శారీరకంగా ఆధారపడినప్పటికీ కూడా మానసిక ఆనందం కోసం, సంతోషం కోసం నేను ఏ యొక్క బాహ్య విషయం మీద ఆధారపడక్కర్లేదు అనే విషయాన్ని తెలుసుకోవడమే మనస్సు యొక్క పటుత్వం. అది లేనంత వరకు బలహీనుడే అని అర్థం. అటువంటి బలహీనులకి నలభ్యహ, లభించదు. ఏమిటది? ఆత్మస్వరూపం. అందుకని మనస్సుని ధైర్యంగా తయారు చేయాలి. నచ ప్రమాదాత్. ప్రమాదం అంటే ఏమిటి? నిర్లక్ష్యం. నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళకి కూడా ఈ ఆత్మ లభించదు. అందుకని చిన్నప్పటి నుంచి కూడా మన వాళ్ళు జాగ్రత్తగా, అరే నిర్లక్ష్యంగా ఉండవాకురా అంటారు. సో అప్రమాదం అని డెవలప్ చేసుకోవాలి. అప్రమాదం అంటే ఏమిటి? నిర్లక్ష్యం లేకుండా ఉండడం, విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడం, వినడం, చెయ్యడం, చెప్పిన మాట వినడం, ఇవన్నీ. అందుకని తల వెదిలించిపోవడం అనేటువంటిది మన వాళ్ళు ఒప్పుకోరు ఎప్పుడు. అందుకని నిర్లక్ష్యానికి ఆపోజిట్ ఏమిటి? వినయం. వినయంగా చెప్పిన మాట వినడం, తల్లిదండ్రి చెప్పిన మాట వినడం, గురువు చెప్పిన మాట వినడం, దైవభక్తి కలిగి ఉండడం, పాపభీతి కలిగి ఉండడం. ఏదైనా తప్పు చేయాలంటే భయపడాలి మనిషి. పాపభీతి లేకపోతే మనిషిలో సత్వగుణం పెరగదు. కనుక ప్రమాదాత్, దానివల్ల కూడా లభించదు. నచ ప్రమాదాత్ తపస్సః అన్నారు. ఈ తపస్సు వల్ల కూడా లభించదు. కేవలమైన తపస్సు, వైరాగ్యం లేనటువంటి తపస్సు. వ్రతాలు, నోములు ఇవన్నీ తపస్సులే. ఏకాదశి, ద్వాదశులు ఇవన్నీ కూడా చేస్తుంటారు కదా వైరాగ్యం లేకుండా. ప్రాపంచిక విషయాల కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ తపస్సు ఆచరించే వాళ్ళు కూడా ఏం చేస్తారు? వైరాగ్యం ఉండదు వాళ్ళకి మనసులో. అన్నిటి మీద కోరికలు ఉంటూనే ఉంటాయి. ఇది 40 రోజులు 30 రోజులు చేస్తారు, తర్వాత అంతే. ఇక మళ్ళీ మామూలుగా అన్నిటి మీద కామం, కోరికలు ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే వైరాగ్యం లేకుండా ఇవన్నీ తాత్కాలికంగా ఆచరించినప్పటికీ కూడా వాళ్ళకి ఈ యొక్క ఆత్మ లభించదు. అంటే వైరాగ్యంతో కూడినటువంటి తపస్సు మూలంగానే లభిస్తుంది అని అర్థం. అంటే వేదాంత విచారం చెయ్యాలి అని అర్థం. వైరాగ్యం కలిగి వేదాంత విచారం చెయ్యాలి, శాస్త్ర విచారం చెయ్యాలి. వైరాగ్య సహిత జ్ఞానేన ఏవ ఆత్మా లభ్యతే, ఆత్మ పొందబడుతుంది. అలింగాత్ అండి, అదే వైరాగ్యం లేకుండా వైరాగ్యరహిత జ్ఞానం అన్నమాట. వైరాగ్యరహితమైన జ్ఞానం. ఇక్కడ తపస్సు అంటే ఏమిటి? జ్ఞానం అని అర్థం. ఆత్మజ్ఞానం. ఎంత శాస్త్రం చదివినా, ముండకోపనిషత్తు, ఇంకా 4-5 ఉపనిషత్తులు అన్నీ చదివినప్పటికీ కూడా వైరాగ్యం లేకుండా చదివాడు అనుకోండి, వైరాగ్యం అంటే ఏమిటి? దోషదర్శనం. ఈ శరీరం, ఈ ప్రపంచం, ఇవన్నీ కూడా దోష సహితమైనటువంటిది. ప్రపంచ దోషదర్శనం ఉండాలి, అప్పుడే వైరాగ్యం వస్తుంది. ఈ శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ తాత్కాలికమైనటువంటిది. ఈ ధనం, సంపద, యవ్వనం ఇవన్నీ తాత్కాలికమైనటువంటిది అనేటువంటి వాటి మీద అందులో దోషం చూడడమే వైరాగ్యం. అదే సత్యం అనుకోవడం, అదే పరమార్థం అనుకోవడం, అది వైరాగ్యానికి విరుద్ధం. అందుకని ప్రపంచంలో ఉంటూనే అన్నీ చూస్తూనే వీటిట్లో ఏమీ లేదు అని చెప్పి తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి? 99వ ఏట. అప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం అండి? ఎంత చిన్న వయసులో తెలుసుకుంటే అంత మంచిది అని అర్థం. ఎంత చిన్న వయసులో తెలుసుకుంటే అంత మంచిది, మిగతా జీవితం అంతా ఆనందంగా గడపచ్చు. అందుకని తపస్సు అంటే జ్ఞానం. అలింగాత్ తపస్సః అన్నారు. వైరాగ్యం లేనటువంటి జ్ఞానం ద్వారా ఆత్మ లభించదు. మరి ఎలా లభిస్తుంది? మనమే సప్లై చేసుకోవాలి. లింగాత్ తపస్సః అంటే, లింగాత్ అంటే అలింగాత్ అంటే వైరాగ్యం లేకపోవడం, లింగాత్ అంటే వైరాగ్యం కలిగి ఉండడం. లింగాత్ తపస్సః, తపస్సః లింగాత్. ఏ జ్ఞానం అయితే వైరాగ్యంతో కూడుకొని ఉంటుందో, విచక్షణ జ్ఞానం కలిగి ఉంటుందో, ఆ అతనికి ఆత్మ లభిస్తుంది అని అర్థం. ఏష ఆత్మ, ఈ ఆత్మ ఎవరికి లభిస్తుంది? తస్య యహ విద్వాన్ యతతే ఏతైహి ఉపాయైహి. ఏతైహి ఉపాయై, ఉపాయైహి అంటే ఈ ఉపాయముల చేత అని అర్థం. ఏతైహి అంటే ఈ ఉపాయముల చేత. ఉపాయములు అంటే ఏమిటి? అర్హతలు. ఏ అర్హతలు? నిర్లక్ష్యం లేకుండా ఉండడం ఒక అర్హత. ప్రమాదాత్ న లభ్య అంటే అప్రమాదాత్ ఏవ లభ్య. ప్రమాదాత్ అంటే నిర్లక్ష్యం, అప్రమాదాత్ అంటే నిర్లక్ష్యం లేకుండా ఉండే మనిషికి మాత్రమే లభిస్తుంది. ఇవి ఉపాయాలన్నమాట. బలహీన శక్తి కలిగిన వాడికి, మానసిక శక్తి శారీరక శక్తి ఉన్నవాడికి లభిస్తుంది. కొంతమంది శారీరక శక్తి ఉంటుంది, మానసిక శక్తి ఉండదు. కొంతమంది మానసిక శక్తి ఉంటుంది, శారీరక శక్తి ఉండదు. రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు కూడా విజ్ఞానం ఉండాలి మనిషికి, కొంచెం ఆలోచించే శక్తి ఉండాలి, బుద్ధి పనిచేయాలి కదా. అందుకని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు కూడా దృఢంగానే ఉంటుంది, కానీ నా బుద్ధి కుశలత తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. వాళ్ళకి లభిస్తుందండి, కనీసం చదువు ఉండాలి కదా, భాష అర్థం కావాలి కదా. ఏ గురువు ఏ భాషలో మాట్లాడతారో మనకు తెలియదు, అన్ని రకాల భాషలు మాట్లాడతారు. కనీసం వారు చెప్పే భాష మనకు అర్థం కావాలి కదా. ఆ భాష మామూలు భాషే, మళ్ళీ తర్వాత ఉపనిషత్తు భాష ఒకటి ఉంది. ఉపనిషత్తు భాష అంటే ఏమిటి? అన్ని టెక్నికల్ టర్మ్స్, ఆ పర్యాయ పదాలు అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకొని తెలుసుకోవాలి. అయినా కథ చదవడం రామాయణం భారతం లాగా ఆత్మను తెలుసుకోవాలంటే కదా, కొంత విడమరిచి చదవాలి. లక్షణావృత్తి అంటారు, ఆ వృత్తి అంటారు, ఈ వృత్తి అంటారు, రకరకాల టెక్నికల్ టర్మ్స్ తెలుసుకోవాలి. అందుకని జ్ఞానం ఉండాలి. విద్వాన్, ఏ యొక్క వివేకి అయితే, విద్వాన్ అంటే వివేకి అని అర్థం. సత్య మిథ్యా జ్ఞానం అని అర్థం. ఈ ప్రపంచంలో ఏది సత్యం, ఏది మిథ్యా, విచక్షణ కలిగి ఉంటాడు. మిథ్యా అయినటువంటి వాటికి, అసత్యమైనటువంటి వాటికి, అశాశ్వతమైనటువంటి వాటికి ముఖ్యత్వం ఇవ్వకుండా సత్యమైన పదార్థం, దైవం, ఆత్మస్వరూపానికి ముఖ్యత్వం ఇస్తూ దానికోసం ప్రయత్నం చేస్తాడు వాళ్ళు విద్వాన్ అంటే. విద్వాన్ అంటే అర్థమైందా? పండితుడయ్యి అన్ని శాస్త్రాలు చదివినంత మాత్రం విద్వాన్ కాదు, వివేకం ఉండాలి. పండితుడైనా కూడా శిష్టాచారుడు కాకపోతే ప్రమాదం. శాస్త్ర విహిత కర్మలు చేస్తూ దానికి తగినట్లుగా జీవించాలి, అది విద్వాన్ అంటే ఇక్కడ. అంతేగాని పై పైకి చెప్పడం కాదు. పై పైకి చెప్పడం వల్ల ఏం ప్రయోజనం అండి? లిప్ మూమెంట్ అయిపోతుంది కదా. అందుకని విద్వాన్ అంటే ఎవరని కూడా మనం తెలుసుకోవాలి. సరియైన విద్వాన్ అంటే మన శాస్త్రం ఏం చెప్తుంది, తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, ఆచరణలో ఎవరైతే పెడతారో వాళ్ళు నిజమైన విద్వాంసులు అని అర్థం, వాళ్ళు వివేకులు అని అర్థం. యతతే అంటే ప్రయత్నం చేస్తారో. ప్రయత్నం చేయడం అంటే ఏమిటి? చదవడం, శ్రవణం, మననం, నిధిధ్యాసనంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడు. అంతేగాని ఏదో కాలక్షేపం కోసం వారానికి ఒక రోజు క్లాస్కి వెళ్ళి మిగతా అన్ని రోజులు టీవీ ముందే కూర్చొని, టీవీ చూడొద్దని చెప్పలేదు, మంచి ప్రోగ్రాంలు ఉంటే చూడండి, మహాభారతం వస్తుంది, న్యూస్ వస్తాయి, మంచి విషయాలు తెలుసుకోవాల్సిన ఉంటుంది, అది చూడొచ్చు, పర్వాలేదు. అంతేగాని అన్ని వచ్చే సీరియల్ అన్నీ చూస్తాను, ఏదో కాలక్షేపం అని చెప్పి పుణ్యం కోసం, పురుషార్థం కోసం క్లాస్కి వెళ్ళి వస్తానని చెప్పి కూర్చుంటే ఎట్లా? అది యత్నహా కాదనమాట దాన్ని. అందుకని యతతే అని అన్నారు ఇక్కడ. ఎవరైతే ఆ ఆత్మని పొందాలని ప్రయత్నం చేస్తాడో అని అర్థం. యతతే బ్రహ్మధామ విశతే, అటువంటి వ్యక్తి మాత్రమే ఈ ఉపాయాలన్నీ ఫాలో అయ్యి అనుసరించి ప్రయత్నం చేస్తూ తీవ్రమైనటువంటి నాకు మోక్షం కావాలి, ఈ జన్మలో పొంది తీరాలి అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి, నాకు ఈ జన్మలో మోక్షం వచ్చేటట్లు చెయ్యండి అని చెప్పి అడగాలి. దృఢ సంకల్పం ఉండాలి కదా, మనసులో ఏదైతే ఉంటుందో అదే కదా నోట్లో నుంచి వస్తుంది. ఒక స్టూడెంట్ అంటుంది, నాకు తొందర జ్ఞానం వచ్చేట్టు చేయండి అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా అడుగుతుంటుంది, ఇదే నాకు తొందరగా మోక్షం జ్ఞానం వచ్చేట్టు చేయండి అంట. కనీసం అట్లా కోరికన్నా ఉండాలి కదా, కోరిక ఉంటే కదా తర్వాత ప్రయత్నం. అందుకని మనసులో ఆలోచన రావాలి, వాక్కు ద్వారా బయటికి రావాలి, తర్వాత మనకు విషయం ఏమిటని గురువుకు చెప్పాలి, గురువు మన యొక్క కోరికని పూర్తి చేస్తారు. అది యత్నం అంటే, ప్రయత్నం అంటే. అంటే ఆయన ఏదో కాలక్షేపం, అక్కడ కొంచెంసేపు వాళ్ళ దగ్గర కొంచెంసేపు, ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి 10 మంది దగ్గరికి వెళుతూ వింటూ ఉంటాడు, ఇట్లాగే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. మనుషులు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నీ వినాలి, అన్ని రకాలు అన్నీ వింటావు, ఏమయ్యంటే అవి ఎల్లాగా నీకేమిటి జ్ఞానం అంటే, అన్నీ చదివాను కానీ నా బాధ నాకు ఇట్లాగే ఉందంటాడు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదవాలంటే ఒకరోజు ఫస్ట్ లెసన్ ఒక టీచర్ దగ్గర, సెకండ్ లెసన్ ఇంకో టీచర్ దగ్గర చదువుతారా చెప్పండి. అందుకని స్కూళ్ళల్లో టీచర్ని మార్చాలన్నా భయపడతారు. అంత తేలిగ్గా టీచర్ని మార్చకూడదు, ఎందుకంటే పిల్లలు అర్థం చేసుకోలేరు. అందుకని ఒక టీచర్, 1-to-1 టీచర్ ర్యాపో ఉండాలి. ఆ టీచర్ దగ్గర చదివితేనే ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. అంతేగాని మీరు ఒకరోజు ఈ కాలేజీకి వెళ్ళి ఇంకో రోజు ఇంకో కాలేజీకి పోతారా? సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి కదా, 12 నెలలు నెలకు ఒక కాలేజీకి పోండి, సంవత్సరం అయిన తర్వాత మీకు ఏం జ్ఞానం వస్తుంది చెప్పండి. అదెట్లా మరి అన్ని నెలలు ఒకే కాలేజీకి వెళ్ళి పద్ధతిగా ఒక సంవత్సరమా, ఆ కోర్సును అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారా లేదా ఒక పద్ధతిగా? మరి అవన్నీ అట్లా చదివినప్పుడు వేదాంతం మాత్రం ఏం సిస్టమేటిక్గా చదవక్కర్లేదా? వేదాంతం ఏముంది స్వామిని, టైం పాస్ అయినారు. అందుకనే అందరికీ జ్ఞానం రావడం లేదు. చూసారా మరి అర్థమైందా? ఇది చాలా మన సమాజంలో లోపించింది. ఇప్పుడు ఎవరికీ తెలియదు ఈ విషయం, మామూలు మనుషులకి ప్రజలకి ఈ విషయమే తెలియడం లేదు. ఒక గురువు దగ్గర ఎలాగైతే డాన్స్ కానీ, సంగీతం కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా ఎలాగైతే ఒక గురువు దగ్గరికి వెళ్ళి మనం చదివి అందులోనే మనం నిష్ణాతులం కాగలుగుతాము, ఒక గురువు దగ్గరికి వెళ్ళి చదివితేనే ఒక పద్ధతిగా, అది ఆ పరంపర, ఆ సిస్టమ్, ఆ మెథడ్ కదా. ఆ పరంపర, ఆ స్టెప్స్ వేరు, ఆ ఫణితి వేరు. శిష్యులు కూడా చూసారా, వాళ్ళు పాడే ఫణితే అలవాటు అవుతుంటుంది వాళ్ళకి, అదే అలవాటు పాటలో కానీ వేదాంతంలో కూడా అంతే. అందులో ఎక్స్పర్ట్స్ వస్తారు. వేదాంతంలో ఎక్స్పర్ట్స్ రావడం అంటే చాలా కష్టం, వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆల్సో, దిస్ సబ్జెక్ట్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. అందుకని యత్నం చేయాలి. వాళ్ళు మాత్రమే బ్రహ్మధామ విశతే, ఈ యొక్క బ్రహ్మాన్ని పొందుతారు అంటే బ్రహ్మాన్ని తెలుసుకుంటారు అని అర్థం. తర్వాత మంత్రం, 5వ మంత్రం. సంప్రాప్యైన మృషయో జ్ఞానతృప్తాః, మృషయో జ్ఞానతృప్తాః కృతాత్మనో వీతరాగాః ప్రశాంతాః. తే సర్వగం సర్వతః, తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః, యుక్తాత్మానః సర్వమేవామిషంతి. ఈ మంత్రంలో జ్ఞాని లక్షణాన్ని గురించి చెప్తున్నారు. ఈ బ్రహ్మధామ విశతే అని చెప్పారు 4వ మంత్రంలో. ఎవరైతే పైన చెప్పినటువంటి లక్షణాలతో, బలమైనటువంటి మనస్సుతో, దృఢమైనటువంటి మనస్సుతో, వైరాగ్యంతో ఈ యొక్క శాస్త్రాన్ని తెలుసు చదువుతారో, ప్రయత్నం చేస్తారో, వాళ్ళు బ్రహ్మను పొందుతారు. పొందిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారండి, వాళ్ళ లక్షణం ఏమిటి అని అని చెప్తున్నారు ఈ మంత్రంలో. సంప్రాప్య ఏనం, ఏనం సంప్రాప్య. ఈ ఆత్మని పొంది అని అర్థం. సంప్రాప్య అంటే ప్రా ఆప్ ధాతు, ప్రాప్య పొంది, ఈ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని అని అర్థం. నేనే ఈ చైతన్య స్వరూపాన్ని, ఈ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం లోపల నేను నేను అనేటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నాను అని ఎవరైతే పొందుతారో జ్ఞానాన్ని, ఋషయః, ఈ ఋషులు, వాళ్ళందరూ ఋషులేనండి. ఋషులంటే ఎవరు? ఈ యొక్క జ్ఞానాన్ని పొందిన వాళ్ళే ఋషులు. అంతేగాని గడ్డం పెంచుకొని ఆశ్రమాల్లో కూర్చుని వాళ్ళు కాదు ఋషులు నిజంగా. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో, ఋషయః అంటే ఋష్ మీన్స్ తెలుసుకున్నవాళ్ళు అని అర్థం. ఋషతి జానాతి టు నో, తెలుసుకుంటారు అని, వాళ్ళు ఋషులు. ఋషయః ఎవరు వాళ్ళు? ధీరాహ, ఆర్డర్లో చూద్దాం. ధీరాహ అంటే అక్కడ బలహీనుల చేత పొందబడలేదు కదా, నా బలహీనైన లభ్య అని చెప్పారు. అంటే ఇక్కడ ఇతను పొందాడు అంటే ఏమిటి అర్థం? ధీరుడు అని అర్థం, స్ట్రాంగ్ పర్సన్ అని అర్థం, మెంటల్లీ స్ట్రాంగ్ అని. ధీరాహ అంటే వివేకి అని అర్థం. అందుకనే ఇమోషనల్ వీక్నెస్ ఉన్న వ్యక్తికి, ఇమోషనల్లీ వీక్ పర్సన్కి ఈ బుద్ధి పనిచేయదు ఎక్కువగా. బుద్ధి అంటే రేషనల్ రీజనింగ్ థింకింగ్. ఇఫ్ ఇమోషన్స్ ఆర్ డామినేటింగ్, లైక్స్ అండ్ డిస్లైక్స్, రాగం, ద్వేషం, అనురాగం, అటాచ్మెంట్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇమోషనల్గా వీక్ అనమాట, బలహీనులు. ఆ ఇమోషనల్గా మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళకి కొంచెం బుద్ధి పనిచేయడం తక్కువ. అందుకని సైంటిస్టులకి డాక్టర్లకి కొంచెం ఇమోషన్స్ ఉండవు. ఇమోషన్స్ ఉండవంటే వాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండవా అని అడగవాకండి. ఇమోషన్స్ ఉంటాయి, ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు ఉంటాయి. అట్లయితే జ్ఞానికి కూడా ఇమోషన్స్ ఉండవా అండి అంటారు. జ్ఞానికి కూడా కరుణ, దయ, ప్రేమ, ఇమోషన్స్ ఉంటాయి. అన్ని పాజిటివ్ గుడ్ ఇమోషన్స్, హెల్దీ ఇమోషన్స్, అన్నీ వాళ్ళకి సహాయపడేటువంటి ఇమోషన్స్. అంతేగాని బలహీనపరిచే ఇమోషన్స్ కాదు. అందుకని ధీరాహ అంటే ఇర్రేషనల్ థింకింగ్ పీపుల్, వాళ్ళకి ఇమోషన్సే ఉండవండి అని అడగకూడదు. ఎవరు జ్ఞాని ముందుగా స్పందించే వ్యక్తి, ఎవరైనా కష్టంలో ఉంటే బాధలో ఉంటే జ్ఞాని ముందుగా స్పందిస్తాడు, బాధపడతాడు, అంత కరుణ ఉంటుంది వాళ్ళకి. అందుకని ఇమోషన్స్ లేకపోతే ఏమిటవుతుంది? రాయితో రప్పతో సమానం కదా. ఇమోషన్స్ లేకపోతే ఇక్కడ మనం ఏం ఇమోషన్స్ వద్దన్నా, రాగద్వేషాలతో కూడినటువంటిది, కోపం తాపంతో కూడినటువంటి ఇమోషన్స్, అటువంటి ఆలోచనలు మనిషిని పతనం చేస్తాయి అని చెప్పి చెప్పాం. అందుకని ధీరాహ అన్నారు. ధీరాహ అంటే వివేకులు అని అర్థం, అత్యంత వివేకినహ అని అర్థం. వివేక్ అంటే మామూలు మనిషి కాదు, వాడికి తెలివితేటలు ఉన్నాయండి. ఎట్లా సంపాదించాలో తెలుసు, నాలుగు చేతుల్లో సంపాదిస్తాడట, ఉన్నది రెండు చేతులు. మన వాళ్ళందరూ ఏం చెబుతారు, మంచి తెలివిగలవాడండి, నాలుగు చేతులు సంపాదిస్తున్నాడు అంటాడు. ఏ, నాలుగు చేతులతో సంపాదిస్తే తెలివిగలవాడని అర్థం ఏమిటి? రెండు చేతులే కదండి ఉంది, నాలుగు చేతులు ఎలా అంటే అంటే లంచం తీసుకుంటాడు అని అర్థం. అంటే అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. అంటే నాలుగు చేతులతో ఎవరు సంపాదిస్తారండి? ఇట్లాంటివన్నీ నేర్పి చిన్న పిల్లలప్పటి నుంచే బాగా సంపాదించడం నేర్చుకోవాలిరా అంటాడు. బాగా దానం చేయడం నేర్చుకోవాలి ఆయన అని ఎవరైనా చెప్తారు తల్లిదండ్రులు? ఎంతమంది చెప్తున్నారు, బాగా సంపాదించడం నేర్చుకో, దాచిపెట్టడం నేర్చుకో, ఇట్లని చెప్పి ధీరుల్ని చేస్తాం వాళ్ళని. తర్వాత ఏమవుతారు, ధీరుడు అవుతాడా బలహీనుడు అవుతాడా చెప్పండి? ఆ డబ్బుకి దాసోహం అయిపోతాడు, బలహీనుడైపోతాడు. కాబట్టి ధీరులు అంటే ఇక్కడ అత్యంతమైనటువంటి వివేకవంతులు అని అర్థం. ధీరాహ మొదటిది. తర్వాత వీతరాగాహ. ధీరాహ మూడో లైన్లో ఉంది, వీతరాగాహ రెండో లైన్లో ఉంది. కొంచెం ఆర్డర్లో చెప్తున్నాను అన్నమాట. వీతరాగాహ అంటే అన్నిటి మీద అనురాగం, వాటి మీద అంటే అటాచ్మెంట్ అంటా ఏమంటాం తెలుగులో, మమకారం మమకారం, నాది 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 అనేటువంటి మమకారం. ఆ మమకారం లేనటువంటి వాళ్ళు అనమాట. ఇవన్నీ నాది పొసెసివ్ అనమాట, పొసెసివ్. వీతరాగం అంటే రాగం లేనటువంటి వాళ్ళు అని అర్థం. ఈ శరీరం మీద మమకారం, అనురాగం, ఈ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అక్కడెక్కడో సునామీలో ఎవరు కేంద్రితే మనకేమవుతుందండి? మన వాళ్ళకి ఏదన్నా కొంచెం చీమ కుట్టినా సరే, కాలికి గోరుకి ఏదన్నా అయినా సరే అయ్యో 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 అంటాం. అక్కడ వాళ్ళందరూ ఇల్లు వాకిళ్ళు పోయి బాధపడుతుంటే మనకేమైనా బాధ ఉందా? ఏదో పాపం అంటాం కొంచెంసేపు, అని కాకపోతే 10 రూపాయలు దానం చేస్తాం, పంపిస్తాం. కానీ మనకు సంబంధించిన వస్తువులు, మనకు సంబంధించిన మనుషులు అంటే ఇంకా అన్నం నిద్రాహారం లేకుండా కష్టపడతాం, అది మమకారం. వీళ్ళు ఈ ధీరులు ఎవరు? వివేకవంతులు, జ్ఞానం పొందిన వాళ్ళు, బ్రహ్మను పొందిన వాళ్ళు. వీతరాగాహ, నా వాళ్ళు, నేను, నాది, మమకారం ఉండదు వాళ్ళకి. అందరూ సమానమే, ప్రపంచం అంతా సమానమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వీతరాగాహ. అంటే ఏంటి, ఈ ప్రపంచంలో అన్నీ కూడా చూస్తున్నటువంటి వస్తువులు, మనుషులు, ఇవన్నీ కూడా ఎక్కువ విలువ ఇవ్వరు వాళ్ళు దీనికి. దేనికి విలువ ఇస్తారు? జ్ఞానానికి, మోక్షానికి, దేవుడికి, ఈశ్వరుడికి ఎక్కువ విలువనిస్తారు. దానికి సంబంధించిన వాటికి విలువనిస్తారు, దానికి సంబంధించకుండా ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ విలువ ఇవ్వరు. అది వీతరాగాహ అంటే అర్థం. అర్థమైందా? దైవానికి సంబంధించినది, దైవ కార్యానికి సంబంధించినది ఏదైనా సరే అది ప్రైమరీ. అది కాకుండా ఏదైనా ప్రపంచకు సంబంధమైనది ఉంటే అదంతా సెకండరీ, దానికి పెద్ద విలువ ఇవ్వరు వాళ్ళు. ఇది అసలైన అర్థం వీతరాగాహ అంటే. ప్రపంచంలోనే ఉంటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ వాటి మీద మమకారం కానీ కోరిక కానీ ఉండవు వాళ్ళకి. అర్థమైందా? ఏమండి ఇలా ఉండడం సాధ్యమా అని అనిపిస్తుంది మనకు. సాధ్యం కాకపోతే ఏమవుతుందంటే దుఃఖపడాల్సి వస్తుంది. అది మనం ఏమనుకోవాలి, ఇక్కడ వాళ్ళందరూ సన్యాసులండి, వాళ్ళందరికీ ఏదో పూర్వజన్మ సుకృతంలో జ్ఞానం వచ్చేసింది, వాళ్ళందరికీ వైరాగ్యం ఉంది, మనకన్నీ ఇవన్నీ సాధ్యమవుతాయా? గృహస్థాశ్రమంలో ఉన్నాం, ప్రపంచంలో ఉన్నాం, పిల్లా జల్లా వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకు సాధ్యం అవుతుందా? ఏదో పుస్తకంలో చెప్తారు స్వామిని చదువుతూ పోతూ ఉండండి అంతేగాని మనకు అయ్యే పని కాదు అని చెప్పి మనసులో నిశ్చయం వచ్చేసింది అనుకోండి, మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా, నేను నాబడికి నేను చెప్తూ ఉంటున్నాను, మీరు వింటూ ఉంటారు. అంతేగాని మనసు ఏం చేస్తుంది? అయ్యి అక్కడే ఆపేసేయి, మనకి వైరాగ్యం ఇవన్నీ మనకు కుదిరని పనులు అని చెప్పేస్తుంది మనసు. అక్కడతో ఆగిపోతుంది టీచింగ్, అంతే. ఈ చెవు వింటుంది అంతవరకు, అక్కడ ఆపుతుంది, పోనివ్వదు బుద్ధిలోకి. అసాధ్యమైతే ఎందుకు చెప్తారండి ఇవన్నీ? జనకుల వారికి ఎట్లా సాధ్యమైంది? ఆయన గృహస్థుడేగా, మహారాజు కదా, ఎలా జ్ఞాని అయినాడు? అందరు గృహస్థులు, ఋషులందరూ గృహస్థులు కాదా? వాళ్ళకి పిల్లలు లేరా? అది అసాధ్యమైతే వీతరాగాహన ఎందుకు చెప్తారండి? కాబట్టి ఆ ఆలోచన మనసులోంచి తీసేయాలి. అంటే మన కుటుంబంలో ఉంటూనే ఇవన్నీ చేస్తూనే కూడా వాటి మీద అతిగా కోరిక పెంచుకోవాకు అని అర్థం, అంతే. అంతేగాని వాటన్నింటిని వదిలిపెట్టమని చెప్పలేదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా దానం చేసే ఎవరికైనా చెప్పలేదు కదా? నేను అన్న చెప్పాను ఎప్పుడన్నా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోండి, ఎందుకు? పుస్తకం కొనుక్కోవాలి కదా, గురుదర్శనం ఇవ్వాలి కదా, కన్వీనియన్స్ ఇవ్వాలి కదా, ఇవన్నీ ఎవరిస్తారు? కాబట్టి ధనం ఉంచుకోండి, కాకపోతే ఈ ధనమే నాకు సుఖాన్ని ఇస్తుంది అని చెప్పి అనుకోవాకు అని చెప్తున్నాం, అంతే కదా. అంతవరకు వైరాగ్యాన్ని పెంచుకోలేమా? పెంచుకుంటే మోక్షం వస్తుంది, అది అంతకంటే లేదు. వీతరాగాహ. తర్వాత యుక్తాత్మానః, మూడవది. యుక్తాత్మానః ఎక్కడ ఉంది? 4వ లైన్లో ఉంది. ఎందుకు స్వామిని ఇవన్నీ మార్చి మార్చి చెప్తున్నారని? దెర్ ఇస్ ఎ కనెక్షన్. యుక్తాత్మానః, ఆ వైరాగ్యం ఉన్నవాళ్లే, ఆ ధీరులకు మాత్రమే. యుక్తాత్మానః అంటే ఏమిటి? మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, శరీరం అన్నీ కూడా అలైన్డ్ అన్నమాట, ఒకే మార్గంలో వెళ్తాయి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండదు. మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణి ఏకం. నో స్ప్లిట్ పర్సనాలిటీ, ఒకటే విధంగా ఉంటుంది. వాళ్ళు కృతాత్మానః. కృతాత్మానః అంటే జీవాత్మ పరమాత్మ, పరమాత్మత్వేన కృతః. అది కృతాత్మానః అంటే ఏమిటి? జీవాత్మని పరమాత్మగా తెలుసుకునేటటువంటి కార్యంలో కృతకృత్యులైన వాళ్ళు అని అర్థం. అది అసలు మీనింగ్. కృతాత్మాన అంటే ఏమిటి? చెయ్యవలసిన కార్యం చేశాడండి వచ్చిన తర్వాత, మనిషి జన్మ ఎత్తిన తర్వాత చెయ్యవలసినదండి ఏమిటండి? అబ్బాయి పెళ్లి చేశానండి, అమ్మాయి పెళ్లి చేశాను అంటాడు. అరే అబ్బాయి అమ్మాయి పెళ్లి చేయడం కాదురే నాయన, జీవాత్మ నేను, పరమాత్మనని తెలుసుకోవడమే నిజాను. అమ్మాయికి పెళ్లి చేశా, అబ్బాయికి పెళ్లి చేశా, అయిపోయింది. శాస్త్రం చెప్తుంది అది కాదు నిజమైనటువంటిది, అవన్నీ కూడా సెకండరీ. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఈ భూమి మీదకి, ఈ శరీరంలోనే ఎందుకు వచ్చావు? బొద్దంకి కాకుండా, పశుపక్షాదులు జీవరాశులు కాకుండా మనిషి జన్మగా ఎందుకు ఎత్తావు? దానికి ఏదో పర్పస్ ఉంది కదా, దానికి ఏదో ప్రయోజనం ఉంది కదా. అది తెలుసుకోవడం ఏమిటి? ఈ జీవాత్మ నేను, ఆ పరమాత్మే అని తెలుసుకోవడమే. జీవాత్మ పరమాత్మత్వేన కృతహాన, అది కృతాత్మానహాన, కృతకృత్యుడవడం అని అర్థం. కృతకృత్యుడినైనాడండి అంటాడు. ఏది అమర్నాథ్ పోయి వస్తే కృతకృత్యుట, కైలాస మానసరోవరం వెళ్ళొస్తే కృతకృత్యుడు అయిపోతాడట. ఎవరు చెప్పారు? అక్కడికక్కడ అది కృతకృత్యుడు అనుకుంటాడు. కానీ అల్టిమేట్గా కృతకృత్యుడు అవడం అంటే నేను ఆ పరమాత్మ అని తెలుసుకోవడం. ఎవరు? నేనంటే ఓసి, ఆర్సి కాదు, ఆర్ఎం కాదు. ఆర్ఎం అంటే ఇది, ఆర్సి అంటే మనస్సు. ఈ ఆర్ఎం ఆర్సి కాకుండా నేను ఓసి. ఓసి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్. అప్పుడప్పుడు చెప్తూ ఉండే నోటు చెప్తేనే జ్ఞాపకం ఉంటుంది. సో కృతాత్మాన, కృతాత్మాన. తర్వాత ప్రశా యుక్తాత్మాన చెప్పాను కదా, యుక్తాత్మాన. కృతాత్మానకి ముందు ఇంకొకటి ప్రశాంతాహ. ప్రశాంతాహ అంటే మానసిక ఒత్తిడి లేనటువంటి వాళ్ళు, ప్రశాంతంగా ఉండే వ్యక్తిని, స్ట్రెస్ ఫ్రీ పర్సన్ అని అర్థం. ఎవ్రీ జ్ఞాని ఈజ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పర్సన్. కృతాత్మాన చెప్పేశాను కదా, జీవాత్మ పరమాత్మత్వేన కృత, కృతాత్మాన. తర్వాత యుక్తాత్మాన చెప్తున్నాను. యుక్తాత్మాన అంటే శరీర ఇంద్రియ మనస్సు సంయమనం కలిగినవాడు అని అర్థం. శరీర ఇంద్రియ మనస్సు సంయమనం కలిగినవాడు ఎవరు? ఈ జ్ఞాని. ఇంద్రియాలు వాటంతట అవి ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తాం, కంట్రోల్లో ఉంటాయి. శమ మనస్సు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంద్రియం మనస్సు శరీరం అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అంటే అష్టాంగ యోగ అభ్యాసం చేసి చేసి ఈ సాధన చేసిన తర్వాత మనస్సు చెప్పినట్లు వింటుంది. అది యుక్తాత్మాన అర్థం. ఆత్మ అంటే ఇక్కడ సచ్చిదానంద ఆత్మ కాదు. ఎవరి మనస్సు ఇంద్రియాలు శరీరం ఇవన్నీ కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడో అన్నాడు. అలా ఉండబట్టే కదండి జ్ఞానం కలిగింది అతను. కాబట్టి బ్రహ్మ ధామ విశతే, అది అర్థం యుక్తాత్మాన. తర్వాత ప్రశాంతాహ అంటే మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా అలజడి లేకుండా ఉంటుంది అతని మనస్సు. వాళ్ళందరూ ప్రశాంతులు అని అర్థం, ప్రశాంతత కలిగి ఉన్నవాళ్ళు అని అర్థం. అంటే ఏమిటి? కర్మయోగం చేసి ఉపాసనా యోగం చేసిన తర్వాత మనస్సుకి నిష్కామకర్మ చేశాడు కర్మయోగం ద్వారా, చిత్త ఏకాగ్రత వచ్చింది ఉపాసనా యోగం ద్వారా. చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత రెండు సాధించాడు. రెండు వచ్చినప్పుడు ఏమొస్తుందండి? ప్రశాంతత వస్తుంది, ప్రశాంతత వస్తుంది. అంతేగాని చిన్న నా పొట్టకు శ్రీరామ రక్ష అని చెప్పి బొద్దుకులు తన పొట్ట కోసమే వర్క్ చేస్తూ ఉంటాడు అనుకున్నా, వర్కహాలిక్ అన్నాడు. డబ్బు 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 అని చెప్పి పనిచేస్తూ ఉంటాడు. చిత్తశుద్ధి ఎప్పుడు వస్తుంది? అందుకే నిష్కామత కొంచెం దానం చేయడం, ఎవరికైనా ఇవ్వడం, మంచి చేయడం, సహాయం చేయడం చేయాలి కదా. చేస్తూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. తర్వాత చిత్త ఏకాగ్రత వస్తుంది. ఉపాసన ధ్యానం చేయడం, భగవంతుడికి ఉపాసన చేయడం, ఇవి చేయడం వల్ల ప్రశాంతత వస్తుంది. టీవీ ముందు కూర్చుంటే ఆ సినిమాలు ఆ సీరియల్స్ చూస్తే ప్రశాంతత ఏమొస్తుంది? ఉన్న ప్రశాంతత పోతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ పల్స్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని అరుపులు కేకలే కదా. అదే ధ్యానం చేస్తే, సర్వీస్ చేస్తే, సేవ చేస్తే మంచి మనసు వస్తుంది. మనసు ఇంద్రియాలన్నీ అట్లా ఆగుతూ ఉంటాయి. ఏంది సేవ చేసేది, మనం చేసేది అని చాలామంది చేస్తున్నారులే అని చెప్పి ఇటు మండుతుంది మనసు. మనిషికి పురోభివృద్ధి అధోగతియా, అధోగతి. ఇవన్నీ చూసేటప్పటికి వాడికి ముసలితనం వచ్చేస్తుంది, అప్పుడు దిగులు పడుతూ కూర్చుంటాడు. వృద్ధాసక్త, చింతాసక్త, వృద్ధాప్యంలో చింతాసక్త. అర్థమైందా? వృద్ధాప్యంలో చింత లేకుండా ఉండాలంటే కర్మయోగ ఆచరించాలి, ఉపాసనా యోగ ఆచరించాలి, శాస్త్రం చదవాలి, అప్పుడు చింత లేకుండా ఉంటుంది. తర్వాత ఋషయ, ఈ జ్ఞానులు జ్ఞానతృప్త అన్నారు. జ్ఞానతృప్త అంటే జీవన్ముక్తులు అనర్థం. ఈ జ్ఞానం పొందడం వల్ల మరి ఏది వాళ్ళకి కావాలని కోరిక ఉండదు. అది జ్ఞానం పొందడం వలన తృప్తి కలిగి ఉంటారు. జ్ఞానం పొందడం వల్ల ఆ మనసులో ఒక తృప్తి అనే భావం ఏర్పడుతుంది. అది జ్ఞానతృప్త అంటే. ఇంకా మరి దేని మీద, ఈ ప్రాపంచిక విషయాల మీద కోరిక కానీ ఆసక్తి కానీ ఉండదు. ఉంటే ఉంటే, లేకపోతే లేవు. ఉంటే ఓకే, లేకపోయినా ఓకే. అంతేగాని అవి లేకపోతే దిగులు పడుతూ కూర్చోరు, అయ్యో లేదే లేదే అని. ఎందుకంటే ఆ జ్ఞానం మనిషిలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అవి పొందితే ఎంత తృప్తి కలుగుతుందో అంత తృప్తి ఈ ఆత్మజ్ఞానం వల్ల అతను పొందుతాడు. అందుకనే జ్ఞానతృప్తాహ. తర్వాత ప్రశాంతః సర్వతః ప్రాప్య. సర్వతః ప్రాప్య అంటే సంపూర్తిగా ఈ జ్ఞానాన్ని పొంది అని అర్థం. ఆ ఆత్మని ఆత్మలో లీనమై అని అర్థం. మెర్జ్ ఇంటూ, సర్వగం లీనమై అంటే ఏమిటి? అంతటా బ్రహ్మస్వరూపమే వ్యాపించి ఉంది అని. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నా కూడా ఆకాశంలోనే ఉన్నారు కదండి, స్పేస్లోనే ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చినా కూడా స్పేస్లోనే ఉన్నారు కదా, ఆస్ట్రేలియా వెళ్ళినా కూడా స్పేస్లోనే కదా ఉంటారు. స్పేస్ అంటే ఏమిటి? చోటు, ఖాళీ స్థలంలోనే కదా ఉంటారు. అమెరికా వెళ్ళినా అంతే, విమానంలో కూర్చున్నా అంతే, బస్సులో కూర్చున్నా అంతే, రైల్లో కూర్చున్నా అంతే. ఎక్కడి నుంచి నీ స్పేస్లో నుంచి బయటకు వెళ్ళగలరా చెప్పండి? అదేవిధంగా ఈ యొక్క జ్ఞాని, జ్ఞానం పొందిన వ్యక్తి అంతటా ఆత్మ, సర్వగం, అంతటా ఆత్మే ఉన్నది అని కూడా తెలుసుకుంటాడు. ఈ జీవాత్మే పరమాత్మని తెలుసుకుంటాడు, ఆ పరమాత్మే అంతటా వ్యాపించి ఉంది అని తెలుసుకుంటాడు. అందుకని అందరినీ ప్రేమగా చూడగలుగుతాడు. అందరినీ ప్రేమగా చూడాలంటే ఇది ఒక్కటే మార్గం. నేను అందరినీ ప్రేమగా చూస్తానండి, అన్నీ ఉత్తి మాటలు అన్నమాట, ఇవన్నీ నిజమైన మాటలు కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే చూడగలడు, మరెవ్వరు చూడలేరు. చూడలేరు అంటే ఒకరోజు చూస్తాడు, రెండు రోజులు చూస్తాడు, 2-3 సంవత్సరాలు చూస్తాడు, తర్వాత బాయ్ బాయ్ అంటాడు. కానీ ఆత్మజ్ఞాని సర్వదా, సర్వవేళలా, సర్వకాలమందు, లైఫ్ లాంగ్ అందరినీ ఆత్మస్వరూపంగా చూడగలుగుతాడు, అందరినీ ప్రేమించగలుగుతాడు, అందరినీ దైవస్వమానంగా చూస్తాడు, ఆత్మస్వరూపంగా చూస్తాడు జ్ఞానం వల్ల. అందుకనే మన ఇంట్లో కూడా భర్త కూడా ఏమంటాడు, భార్య భర్త హనీ హనీ అంటాడు మొదట. ఇంతకంటే ఇంకెవరు ప్రేమిస్తారు నన్ను ప్రపంచంలో అనుకుంటుంది పాప అమ్మాయి పెళ్ళవంగానే. తర్వాత తెలుస్తుంది అసలు రూపం, హనీ అంతా పోయి మనీ 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 అంటాడు కదా. అందరితో ఆపితే పర్వాలే, తర్వాత శని 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 అంటాడు. నేను ఎక్కడ ఎక్కడ దొరికేవి నాకు శని అంటాడు. అంటే హనీలోంచి మనీలోంచి శనికి వెళ్ళిపోయిందన్న. అదే జ్ఞాని అయితే అంటాడా, జ్ఞాని అయిన వ్యక్తి అన్నాడు. ఎప్పుడు మనసులో కూడా ఆ థాటే రాదు. కొంతమంది బయటికి చెప్పరు, కొంతమంది బయటికి చెప్తారు, అంతే తేడా. కానీ జ్ఞానికి మనసులో కానీ వాక్ రూపంలో కానీ అందరినీ సమానంగా చూస్తారు. అది సర్వగం అంటే ఇక్కడ అర్థం. అర్థమైందా? సర్వగం, సర్వం ఏవ ఆవిశంతి. ఈ యొక్క జ్ఞానులు, యుక్తాత్మ, కృతాత్మ, వీతరాగులైనటువంటి వీళ్ళు అంతటా కూడా ఈ ఆత్మనే సమస్తం అని అర్థం. సర్వం అంటే సమస్తం, ఆత్మగానే చూస్తారు. అంటే రకరకాల కుండలు, మూకులు, ఇవన్నీ ఉన్నాయండి, పార్ట్స్, చిన్న 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 సైజు, పెద్ద సైజు అన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిలో ఉన్నది ఆకాశమే కదా, ఆకాశంలో ఏమన్నా తేడా ఉందా? అదేవిధంగా ఈ జ్ఞాని కూడా ఆ శరీరంలో, ఈ శరీరంలో, స్త్రీ శరీరం, పక్షి శరీరం, జంతు శరీరం, క్రిమికీటకాదులు అన్నిట్లో కూడా ఆత్మ చైతన్యాన్ని చూస్తాడు. అది సర్వం ఏవ ఆవిశంతి. ఆవిశంతి అంటే ప్రవేశిస్తాడు అని, ఆత్మస్వరూపంగా తాను అన్నిట్లో చూసుకోగలుగుతాడు అని అర్థం. అంటే ప్రవేశిస్తాడు అని చెప్పి ఆవి పట్టిందండి వాడికి అంటారు చూసారు, అట్లాంటి ఆవి కాదు. ఇక్కడ ఆవిశంతి, ఆవి ఆవి ఒకటేనండి అని అడగవాకండి. ఆవిశంతి అంటే ప్రవేశిస్తాడు అంటే అర్థం చేసుకుంటాడు అని అర్థం. అర్థమైందే. తర్వాత ఆరవ మంత్రం.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాః. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరిముచ్యంతి సర్వే.
సరే,
పరామృతాః పరిముచ్యంతి సర్వే.
చాలా ముఖ్యమైన శ్లోకం. ఎప్పుడైనా సన్యాసిని మనం ఇంటికి పిలిస్తే, సన్యాసిని కానీ సన్యాసిని, స్వామిని, స్వామిలో ఎవరన్నా పిలిచినప్పుడు వాళ్ళని పూర్ణ కుంభం ఇవ్వడం. ఎందుకంటే కొబ్బరికాయ పెట్టి ఆకులు పెట్టి అది దాంతో వాళ్ళని ఆహ్వానించాలి. ఎట్లాగైతే పూర్ణ కుంభం పూర్ణంగా ఉంటుందో వెలితి లేకుండా, ఓ సన్యాసి నీ జీవితం కూడా అలాగే పూర్ణమైనటువంటిది అనేటువంటి ఉద్దేశంతో ఆ పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తారు. అది పద్ధతి, సంప్రదాయం. అది దాంతో ఈ మంత్రాన్ని చదవాలి.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాహ రే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే.
ఇంకా ఉంది దహ్రం వి పాపం, తర్వాత కూడా వస్తుంది. ఈ మంత్రం కనీసం ఒకటన్నా చదవాలి. అంటే అజ్ఞానిని ఇలాంటి వ్యక్తి అని మనం చెప్పడం అన్నమాట, ఒప్పుకోవడం, పూర్ణ కుంభంతో ఆహ్వానించాలి. ఇప్పుడు సన్యాసి అంటేనే భయపడుతున్నారు, ఎవరు ఆహ్వానిస్తారు పూర్ణ కుంభం పెట్టి? ఎందుకు భయపడుతున్నారంటే సరిగ్గా శాస్త్రం చదివితే భయపడరు. అందుకని శాస్త్రం చదవాలి ఎవరైనా సరే. సన్యాసి కూడా ఏం చేయాలి? శాస్త్రాన్ని చెప్పాలి. చెప్తే భయపడతారా? భయపడరు. ఎందుకంటే మూర్ఖత్వంగా ఎంతకాలం అయితే మనం ఒకళ్ళని పూజిస్తామో ఆ మూర్ఖత్వమే మనల్ని తప్పుదారులు పట్టేట్టు కూడా చేస్తుంది. అదే విజ్ఞానంతో చదువు చదివి తెలుసుకుంటే విషయం తప్పుదారులు పట్టిస్తుందా? మనల్ని పట్టించదు. అందుకనే మీరు సేఫ్, నేను సేఫ్. ఎప్పుడు? శాస్త్రం టీచ్ చేసినంత సేపు, అంతే కదా. అందుకని ఎప్పుడైనా కూడా శాస్త్రం చదవడం అనేటువంటిది ముఖ్యం. ఇక్కడే చెప్తున్నారు, నేను చెప్పలేదండి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. ఎవరండి ఈ బ్రహ్మవిదులు, ఈ ఋషులు? ఎలాంటి వాళ్ళు వీళ్ళంటే, సన్యాస యోగాత్, ఈ యొక్క వైరాగ్యం వల్ల. సన్యాస యోగం అంటే ఏమిటి? జ్ఞాన యోగం, వేదాంత విచార యోగ అని అర్థం. సన్యాస యోగం అంటే కాషాయ గుడ్డలు కట్టుకోవడం అని కాదు. మీరు కూడా సన్యాసులే. అదేమిటి స్వామిని, మేమందరూ గృహస్థులు అన్నారు. గృహస్థ రూపంలో ఉన్నటువంటి మనస్సు సన్యాసం. అంటే వేదాంతం చదువుతున్నాం కదా, గృహస్థులైనప్పటికీ కూడా మానసికంగా మనకు వాటి మీద, ప్రాపంచిక విషయాల మీద మోక్షం మనకు ప్రధానం అని అనుకుంటా కదా. మీ అందరికి కూడా మోక్షమే కదా ప్రధానం. అది సన్యాసం అంటే జ్ఞానయోగం. ఇప్పుడు వేదాంతం చదువుతున్నాం కదా, జ్ఞానయోగ మార్గాన్ని అనుసరిస్తున్నాం కదా, అది విచార మార్గం, వేదాంత విచారం. అంటే సర్వకర్మ పరిత్యాగం, ఇది ఆశ్రమం సన్యాసం. మీరు సర్వకర్మ సన్యాసం చేయలేరు, ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నారు కనుక. మీరేం చేస్తున్నారు? జ్ఞానయోగం మాత్రం తీసుకున్నారు, వేదాంత విచారం మాత్రం చేస్తున్నారు, కర్మలను కూడా ఆచరిస్తున్నారు. మేమేం చేస్తున్నాం? సర్వకర్మ సన్యాసం చేసి వైదిక కర్మలు, శ్రావత స్మార్త కర్మలు ఏమి లేవు, మాకు ఏమి అక్కర్లేదు, అన్నీ పరిత్యాగం చేసి వేదాంత విచారం చేస్తున్నాం. ఇది డిఫరెన్స్. అర్థమైందా? ఇక్కడ సన్యాస యోగాత్ అంటే వేదాంత విచార జ్ఞానయోగ గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ కామన్ ఏది శాస్త్రం చదవడం. తర్వాత శుద్ధ సత్వాహ యతయః. శుద్ధ సత్వాహ అంటే శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి అని అర్థం. అంటే కమిటెడ్ సీకర్స్ అంటాం. కమిటెడ్ అంటే ఏమిటి, నేను ఈ యొక్క జీవితంలోనే నేను మోక్షాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, కమిటెడ్ అన్నమాట. శాస్త్రం చదువుకోవడానికి క్లాస్కి రావడం కమిటెడ్, క్లాస్కి రాగలేకపోతే రాలేకపోయినానండి అని చెప్పాలి గురువుకి, అది కమిటెడ్ స్టూడెంట్ అంటే కదా. ఏదో వస్తారు కుర్చీలో కూర్చున్నాడు వెళ్ళిపోతుంటాడు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వస్తాడు, లేకపోతే లేదు, అది కమిటెడ్ స్టూడెంట్ అంటామా. ఒక మీరే టీచర్ అనుకోండి, ఒక అబ్బాయి వస్తాడు అట్లా కూర్చుంటాడు లాస్ట్ బెంచ్లో వెళ్ళిపోతుంటాడు, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక లెక్చరరో టీచర్ అయి ఉంటే క్లాస్లో కూర్చొని పాఠం చెప్తూ ఉంటారు, ఏ స్టూడెంట్ అయినా అట్లా చెప్పకుండా వచ్చి ఎంటర్ అవుతాడు, వాడికి ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటాడు ఒక గంట సేపు రెండు గంట సేపు వెళ్ళిపోతాడు, మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు వస్తాడు, మళ్ళీ కాసేపు కూర్చుంటాడు వెళ్ళిపోతాడు, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎప్పుడు దగ్గరికి వచ్చి కానీ మాట్లాడి కానీ రాలేదు, ఎందుకు రాలేదు, వచ్చాను ఎందుకు, ఏమి చెప్పలేదు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మీరు లెక్చరర్గా అనుకోండి, కాసేపు టీచర్గా విలువ ఉంటుందా అబ్బాయి మీద? కమిటెడ్ స్టూడెంట్ అని అనిపిస్తుందా మీకు చెప్పండి? మరి వేదాంతం చెప్పే టీచర్కి అట్లా అనిపించదా చెప్పండి? కాబట్టి మనమే ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఆలోచిస్తాం? ఆలోచించాలా లేదా? ఫలాని రోజు క్లాస్కి రాలేనండి, ఫలానా చోటికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి అడగాలి పర్మిషన్. ఏదో వెళ్ళవాకు కూర్చుంటారా క్లాస్లో ఏమిటి చెప్తే నష్టం ఏముంది? అది కమిటెడ్ అంటే. కనీసం ఇన్ఫార్మింగ్ ద టీచర్కి ఏమిటి అంత నష్టం ఏముంది? ప్రతి వారం వచ్చి సంవత్సరాల తరబడిగా చెప్తున్న గురువుకి నేను క్లాస్కి రానప్పుడు చెప్పాల్సిన అవసరం బాధ్యత లేదు? అది బాధ్యతాయుతంగా చదవడం అని అర్థం. అది అర్థం ఇక్కడ శుద్ధ సత్వాహ అంటే. మీరు చెప్పబోతే వచ్చే నష్టం నాకేం నష్టం లేదు. దట్ ఇట్ షోస్ అవర్ ఇంట్రెస్ట్. అది ఒక మన యొక్క ఉత్సాహం ఎంత ఉంది మనకు శాస్త్రం మీద, మోక్ష ఇచ్చ ఎంత ఉందని చెప్పి తెలియజేస్తుంది. అందుకని మనం చెప్పడం మన బాధ్యత గురువుకి. ముందుగా కారణం తెలిస్తే ఫలానా కారణం వల్ల రావడం వీలు కాదని చెప్పి చెప్పగలుగుతాం. ఒకవేళ ఏదాంత కారణాలు మనకు తెలియకుండానే ఏదాంత అవాంతర కారణాలు వస్తే, వచ్చిన తర్వాత ఫలానా కారణం వల్ల నేను రాలేకపోయినాను అని చెప్పాలి, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఊరికి. మన శ్రద్ధగా చదువుతున్నాను అనిపిస్తే మనకు, నేనే కాలక్షేపంగా చదువుతున్నప్పుడు చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ ఉపనిషత్తు మాట్లాడేది ఎవరి గురించి అంటే ఆ యొక్క శ్రద్ధావంతులైనటువంటి వాళ్ళు, శుద్ధ సత్తులైనటువంటి వాళ్ళు. ఈ గురువు సన్యాసి ఎవరు? ఇప్పుడు ఈ జ్ఞానం పొందిన వ్యక్తి శుద్ధ సత్వ, శుద్ధమైనటువంటి మనసు కలిగి శాస్త్రం శ్రద్ధగా చదివి వచ్చినటువంటి వ్యక్తి బ్రహ్మవిదుడు. అందుకని శుద్ధ సత్వాహ యతయః అన్నారు. ఎంతో యత్నంతో కష్టపడి సుఖాలన్నీ వదులుకొని కష్టపడి ఈ శాస్త్రం చదివి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నెన్నో పుస్తకాలు చదివి రాత్రిళ్ళు పగళ్ళు ఈ శాస్త్రాన్ని చదివి ఎంత ప్రయత్నంతో ఈ యొక్క సన్యాసి స్వామి ఎవరైతే జ్ఞానాన్ని పొందారో వాళ్ళు ఎంత కష్టపడి చదువుంటారు యతయహన. అందుకే ఎత్తులు అంటే ఎవరు అర్థమైందా? ఇప్పుడు ఎత్తులు అంటే విభూతి పెట్టుకుని రుద్రాక్ష మాల వేసుకొని గడ్డం పెంచుకునేవాడు కాదు ఎత్తులు. ఎత్తి అని ఎందుకు వచ్చింది ఆయనకి పేరు చెప్పండి? ఎత్తి అంటే ఎందుకు వచ్చింది తెలుసా? యత్నం చేసి ఆ ప్రయత్నం వల్ల అతి కష్టమైనటువంటి ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహాలన్నింటినీ కూడా పాటించి ప్రయత్నంతో ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాడు. అది యతయహ అంటే. నాట్ సో ఈజీ వేరింగ్ కాషాయం కోసం ఎవరైనా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అందువల్ల దీని యొక్క వాల్యూ అయిపోయింది. ఇప్పుడు టేకింగ్ సన్యాసాశ్రమం అండ్ లివింగ్ ఇన్ దట్ ఈజ్ నాట్ సో ఈజీ. కమిటెడ్ టు దట్ లైఫ్ స్టైల్ అంటే యతయహ అన్నారు. ఇది వేసుకోకపోయినప్పటికీ కూడా మనసులో ఆ ప్రయత్నం ఉన్నవాళ్ళు, దృఢం ఉన్నవాళ్ళు యతయహ అంటారు. ఋషులు కూడా ఎత్తులు అని అర్థం. ఎత్తులు అంటే వాళ్ళు అర్థం. యతయహ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. చాలా ముఖ్యమైన వాక్యం. వేదాంత అర్థ విజ్ఞానం అంటే వేదాంతం అంటే ఇక్కడ ఉపనిషత్తులు అని అర్థం. విజ్ఞానం అంటే శాస్త్రం, ఉపనిషత్ శాస్త్రం. అర్థం దాని యొక్క అస్సలైనటువంటి అర్థాన్ని తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోగలగడం అర్థాన్ని. సునిశ్చితాహ సమ్యక్ అన్నమాట. సునిశ్చితం అంటే బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి అని అర్థం. నిశ్చయమైనటువంటి దృఢమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. సందేహం లేకుండా అని అర్థం. నిశ్చయ జ్ఞానం సునిశ్చితాహ అంటే జ్ఞానినః. అంటే వేదాంతం ఉపనిషత్తులు శాస్త్రం చదవడం వల్ల దానిలో ఉన్నటువంటి అర్థాన్ని జాగ్రత్తగా సంవత్సరాల తరబడి ఒక గురువు దగ్గర శుశ్రూష చేసి చదివి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా జ్ఞానినః భవంతి. ఈ యొక్క వీళ్ళెవరు జ్ఞానాన్ని పొందిన వాళ్ళు అన్నారు. ఎలా పొందారు? ఉపనిషత్తులు చదవడం వల్ల. వేద అంతం పోర్షన్ అది. వేద అంతం అంటే వేద పూర్వం కాదు, వేద అంత. వేద అంతం అంటే ఏమిటి? ఉపనిషత్. జ్ఞానయోగ దాంట్లో ఉన్నట్టు అర్థాన్ని సందేహం లేకుండా, ఇంకా మరే సందేహం లేదు, నిశ్చయ జ్ఞానం అనమాట. సునిశ్చితార్థాహ. ఎవరైతే ఈ వేదాంత ఉపనిషత్ శాస్త్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని సందేహం లేనటువంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు అని అర్థం, వాళ్ళు జ్ఞానినః భవంతి. అటువంటి వాళ్ళే కదా జ్ఞానులు అవుతారు. సందేహం ఉండి డౌట్ఫుల్ నాలెడ్జ్ ఇస్ నాట్ ఏ నాలెడ్జ్ అట్ ఆల్. డౌట్లెస్ నాలెడ్జ్ అలోన్ ఇస్ నాలెడ్జ్. వాళ్ళు పరామృతాహ తే సర్వే పరిముచ్యంతి. అటువంటి వాళ్ళు పరామృతాహ అంటే ఈ బ్రహ్మతో ఏకీభూతులు అవుతారు. బ్రహ్మతో ఏకీభూతులు అవటం అంటే ఏమిటి? జీవన్ముక్తులు అని అర్థం. జీవించి ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే నేను ఆ బ్రహ్మం అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి ఉండడం, అది బ్రహ్మతో ఏకీభూతం అంటే. బ్రహ్మతో ఏకీభూతం అంటే అవుట్ అని చెప్పి అనుకోకూడదు. అది పరామృతాహ అంటే అమృతత్వాన్ని పొందుతారు, ఇమ్మోర్టాలిటీని పొందుతారు. పరా అంటే సుప్రీం అని అర్థం. ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి బ్రహ్మతో ఏకీభూతులవడం ఎప్పుడూ ఉన్నారు. ఎవరు? తే సర్వే, వాళ్ళందరూ కూడా. ఎవరైతే వేదాంత ఉపనిషత్తు శాస్త్రం చదివి అర్థాన్ని తెలుసుకుంటారో వాళ్ళందరూ. తే దే ఆల్ అంటే మీరందరూ కూడా, అంటే మీరందరూ మొదటి ఉపనిషత్తులోనే ఉన్నాం. ఇంకా 9 ఉపనిషత్తులు చదవాలి. 9 ఉపనిషత్తులు చదివితే వాళ్ళందరూ పరిముచ్యంతి. పరిముచ్యంతి అంటే ఆ యొక్క బ్రహ్మలో లీనమవుతారు, ముక్తులు అవుతారు, ముక్తుని పొందుతారు అని అర్థం. ఈ 3 శరీరాల నుంచి బయటపడతారు అని అర్థం. శరీరత్రయ రహితాహ భవంతి. మళ్ళీ ఈ యొక్క శరీరంలో పడడం, మళ్ళీ అనుభవించడం కష్టసుఖాలు అనేటువంటి ఉండదు వాళ్ళకి. అందుకని ఈ 3 శరీరాల నుంచి విముక్తులు అవుతారు అని అర్థం. 3 శరీరాలు అంటే ఏమి? స్థూల సూక్ష్మ కారణ. ఈ శరీరాలే కదా దుఃఖానికి కారణం. నడు నొప్పి, మోకాలు నొప్పి, తలనొప్పి, ఈ నొప్పులన్నీ దేనికండి? స్థూల శరీరానికి. మనసుకు నొప్పి, మనసుకు బాధ అంటే ఏమిటి? ఏమంటే శరీరాన్ని వదిలిపెట్టిపోతాడా అంటే పరిముచ్యంతి అంటే ఈ శరీరాలని ఫాల్సిఫైయింగ్ ద 3 బాడీస్. అది ఈ 3 శరీరాల యొక్క బాధ అతన్ని అంటదు అని అర్థం. పరిముచ్యంతి అంటే జీవించి ఉండగానే. పరాంతకాలే బ్రహ్మలోకేషు, ఈ చైతన్యం బ్రహ్మణి బ్రహ్మమునందు పరాంతకాలం అంటే ఏమిటి? ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా జ్ఞాని శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అంతకాలం అని చెప్పి అన్నారు. పరాంతకాలం అంటారు. పరాంతకాలం అంటే ఏమిటి? ఇంకా మళ్ళీ ఏ శరీరంలో పడడు, ఏ యొక్క మాతృగర్భంలో పడడం అనేటువంటిది ఉండదు. అదే మామూలు అజ్ఞానికైతే అంతకాలం దాపురించింది అంటారు, అంతకాలం అంటారు. అదే జ్ఞానికైతే అంతకాలం అని చెప్పరు. ఎందుకంటే ఈ అజ్ఞాని అయితే మళ్ళీ శరీరంలో పడతాడు, ఈ జ్ఞాని అయితే మరే శరీరంలో పడడు కాబట్టి ఈయనకు పరాంతకాలం అంటాం. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ అని అర్థం. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ కూడా ఏమవుతుంది, బ్రహ్మం ఆత్మ బ్రహ్మంలో కలిసిపోతుంది. పాట పగిలిపోయిన తర్వాత ఏమవుతుందండి, ఆ స్పేస్ చిన్నగా పోయి మహాకాశంలో కలుస్తుంది అన్నారు. ఏం కలవదు, అలా లీలమైపోతుంది. అర్థమైందా? ఇవన్నీ మనకు ఇప్పుడు కొంచెం హేజీగా అనిపిస్తాయి, ఇంకా చదవంగా 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 క్లియర్గా అనిపిస్తుంది. తర్వాత మంత్రం, పరాంతకాలే పరిముచ్యంతి. 7వ మంత్రం, గతా కళాః పంచదశ ప్రతిష్ఠాః దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా. పరే వ్యయే సర్వేకీభవంతి, వ్యయే సర్వేకీభవంతి. ఈ యొక్క జ్ఞాని ఆ బ్రహ్మస్వరూపంలో లీనమైనప్పుడు శరీరంలో జీవించి ఉండగానే లీనమవుతాడు. ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఎలా ఈ మూడు శరీరాలు పొందకుండా బ్రహ్మంలో లీనమవుతాడు అంటే, మరి ఇంద్రియాలు, ఇంద్రియాలకు సంబంధించిన దేవతలందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తత్వబోధలో చూశాం, కన్ను దేవత, కాలు దేవత, చెయ్యి దేవత, ముక్కు దేవత, రసనాయ వరుణ, ఘ్రాణస్య అశ్వినౌ అశ్విని దేవత, చక్షుష సూర్య, మనస్సు చంద్రమ, విష్ణుహు బృహస్పతి, వీళ్ళందరూ దేవతలు కదా. ఆ దేవతలందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతారట. అదే గతాహ కళాహ పంచదశ ప్రతిష్ఠాహ, ఐదు కర్మ ఇంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఆ ఇంద్రియాలకు సంబంధించిన దేవతలు, ప్రాణదేవతలు, అపాన దేవత, వ్యానదేవత, సమాన దేవత, వీడు దేవతలు కదా, ప్రాణదేవతలు ఉన్నారు. ఐదు ప్రాణదేవతలు, ఐదు కర్మదేవతలు, ఐదు జ్ఞాన ఇంద్రియ దేవతలు, ఐదు ప్రాణదేవతలు. మొత్తం ఎంతమంది అండి, లెక్కలు చెప్పాలా, అక్కర్లేదు కదా, మొత్తం 15 మంది. పంచదశ కళాహ, వీళ్ళందరినీ కళలు అంటాం. ప్రతిష్టాహ, ఏవైతే ఈ శరీరంలో ఉన్నాయో ఆ జ్ఞానిలో ఇవన్నీ కూడా ఆ దేవతల్లో కలిసిపోతాయి. దేవాశ్చ సర్వే ప్రతి దేవతాసు, ఆ దేవతలు, ఈ యొక్క ఇండివిజువల్లో ఉన్నటువంటి వెష్టి దేవతలందరూ కూడా ఆ సమష్టి దేవతల్లో లీనమైపోతారు. ఇప్పుడు మనకి వరుణ దేవత ఉన్నాడు కదా నాలిక మీద, రసనాయ వరుణ, ఈ వరుణ దేవత ఆ సమష్టి వరుణ దేవతలో లీనమైపోతాడు. దిగ్దేవత ఆ సమస్త దిగ్దేవతలో లీనమైపోతాడు. సర్వే దేవాశ్చ ప్రతి దేవతాసు ఆ దేవతల దగ్గరికి వెళ్ళి కలిసిపోతారు. ఆ మిగతా రెండు లైన్లు వచ్చే క్లాస్లో చెప్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.